జడోపాఖ్యానంలో భాగంగా జడు గడచిన 15 జన్మల క్రితం తాను ఒకసారి అమితకర్దమము అనే ఒక నరకంలో ఉండగా అనేక శిక్షలు అనుభవిస్తూ ఉండగా చల్లగాలి రావడం, ఆ చల్లగాలికి మూల కారణం విపశ్చిత్తు అని పేరు కలిగిన జనక వంశంలో పుట్టిన ఒక మహారాజు గారని చెప్పాడు. ఆ మహారాజు గారు ఎన్నో పుణ్యాలు చేశాడు, అర్చనలు చేశాడు, యజ్ఞాలు చేశాడు, కానీ కొంచెం చిన్న భార్యని రవ్వంత పక్షపాతంతో చూశాడు. ఆ కొద్దిగా ధర్మం తప్పడం వల్ల నరకం చూడవలసి వచ్చింది. అంతటి పుణ్యాత్ముడు అడుగు పెట్టడం వల్ల నరకం వాళ్ళకి నరకం స్వర్గంలా అనిపించింది, సుఖమనిపించింది. ఇప్పుడు కింకరుడు, నీవు చేసిన స్వల్ప పాపం పోయింది, ఇక నీవు సుఖాలు అనుభవించడానికి స్వర్గానికి వెళ్ళిపోదు, కానీ నీ కోసం కాసుకొని కూర్చుని ఉన్నారు యమధర్మరాజు గారు, ఇంద్రుడు అంటే. అప్పుడు ఆయన, నీవు తీసుకుపోతే ఎక్కడికైనా వస్తాను, కానీ ఈలోపు నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఈ అనుమానాలు తీర్చుకోకుండా ప్రయాణం చెయ్యలేను, ఏమేమి చేయటం వల్ల వీరందరికీ ఈ కష్టాలు వచ్చాయి, ఈ నరకానికి రావడానికి వారు ఏమేమి కర్మలు ఆచరించారు అనగా, అప్పుడు ఆయన, కర్మములు ప్రబలమైనవి, గట్టివి, అవి జిడ్డులో పట్టుకుంటాయి, అందుకే అనుభవిస్తే కానీ పోవు. కొన్ని కొన్ని కర్మలు ఎన్ని జన్మలు ఎత్తినా పోవు. జన్మంబులు పెక్కులైన వేడవు కర్మములు అంటాడు. అందుకనే ఈ కర్మాలు ఉంటాయో కొన్ని, ఎన్ని జన్మలెత్తినా కూడా వదలకుండా వస్తాయట. 21 జన్మల వరకు కూడా విడిచిపెట్టని కొన్ని కర్మలున్నాయి. అందుకే కర్మాచరణ చేసేటప్పుడే ఆచితూచి చెయ్యాలి. ఇప్పుడు ఈ ఘట్టాన్ని ప్రత్యేకంగా జడు వాళ్ళ నాన్నకి ఎందుకు చెబుతున్నాడు అంటే, 21 జన్మలు కాదు, వేల జన్మలెత్తిన అనుభవించవలసిన కొన్ని కర్మలు ఈ నరక వర్ణన వినడం వల్ల తొలగిపోతాయి. అందుకని నరక వర్ణన వినాలి. వింటే కూడా మీకు అంతో ఎంతో భయం కలిగిందిగా. నిజానికి వినడం అనేది భయపడడానికి కాదు, మనం పాపం చేస్తున్నప్పుడు భయపడాలి, అప్పుడు ఎలాగో భయపడటం లేదు. కనీసం వినడం వల్ల ఎంతో కొంత భీతి కలిగితే ఈ పాపం ప్రక్షాళన అయిపోతుందిట. బాగా జిడ్డుగా ఉన్న నూనె కూడా కొన్ని పదార్థములు పెట్టి తోమితే ఆ జిడ్డు తొలగిపోతుంది. అలాగే మానవుడు చేసిన భయంకర పాపాలు ఎప్పుడో ఒకప్పుడు అనుభవించాలి. అనుభవించకుండా అవి తొలగించుకోవాలంటే ఇప్పుడు చెప్పబోయే ఘట్టం వినాలి. అందుకని జడు తన తండ్రికి యమకింకరుడు విపశ్చిత్తుకు చెప్పినటువంటి యమ కర్మ విపాకాలు చెప్పాడు. దీనికి ప్రత్యేకంగా కర్మ విపాకము అని పేరు అన్నమాట. విపాకము అంటే చేసినటువంటి దాని యొక్క ఫలితం. వంట ఒక ముక్కలు చెప్పాలంటే పాకము అంటే వంట. బియ్యం తెచ్చావు, నీళ్ళల్లో పోసావు, ఉడకబెట్టావు, అది అన్నం అవుతోంది. కూరగాయలు తెచ్చావు, ఉడకబెట్టావు, లేక వేయించావు, అప్పుడు అది కూర అవుతోంది. అలాగే మనం కర్మములు చేసాం, ఈ కర్మములు తొలగించకపోతే కొంతకాలానికి వాటంతటవే ఉడికిపోతాయి మన శరీరంలో. ఈ ఉడికిపోయిన ఆహార పదార్థాలు కడుపులోకి పోయి మనల్ని నాశనం చేయకుండా ఉండాలంటే ఈ కర్మ విపాకాన్ని తొలగించుకోవాలి. దుర్భిక్షాదేవ దుర్భిక్షం, క్లేశాత్ క్లేశం భయాత్ భయం. చేసిన పాపాల వల్ల పాపాత్ములకి రోజు రోజుకి కరువు వచ్చి పడుతుంది, కష్టాల మీద కష్టాలు వచ్చి పడతాయి, చివరికి మృత్యువుని పొందుతూ ఉంటాడు. దరిద్రాహ పాపకర్మిణ, పాపాత్ములు రాబోయే జన్మలో దరిద్రులై పుడతారు. ఈ జన్మలో ఎంత కష్టపడినా ఆదాయం రాకపోవడానికి, దారిద్ర్యం రావడానికి మూల కారణం ఏమిటి? ఇదిగో ఈ పాపకర్మములు ఎప్పుడు ఎవరికి దానం చెయ్యకపోవటం. అందుకని అదానదోషేణ దరిద్ర భవేత్. దరిద్ర దరిద్రుడు, అదానదోషేణ ఎవరికి దానం చెయ్యకపోయిన పాపం వల్ల, ఎప్పుడు ఎవరికి చేతిలో ఏమీ పెట్టకపోవటం వల్ల ఆ దోషముతో భవేత్ అవుతాడు, దరిద్రుడు అవుతాడు. అందువల్ల ఎంతో కొంత దానం చెయ్యాలి. పాపాత్ములు తాము చేసిన పాపాల వల్ల దానములు చేయకపోవటం వల్ల, దానం చేయకపోవటమే కదట, దానం చేసేవాడిని చెయ్యకుండా చేసే దుర్మార్గులు కూడా దరిద్రులై పడతారు. చెయ్యకపోతే ఒక గొడవ. కొంతమంది ఉంటారు చేసేవాడిని కూడా, ఎందుకు వచ్చిందండి దానికి దీనికి దానం చేస్తానంటావు, ఆ డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి నీ పిల్లలు కట్టే పెడితే రేపు పొద్దున ఉపయోగపడుతుంది అంటారట. అటువంటి వాళ్ళు కూడా దరిద్రులై పడతారు. గతిం నానావిధం యాంతి జంతవః కర్మబంధనాత్. కర్మ ఒక తాడై మనిషిని కట్టేస్తుంది. పూర్వం అడవులో జంతువుల్ని పట్టుకోవడానికి ఉరులు అని పన్నేవారు. అంటే ఏమిటనమాట, ఒక తాడుకి ముడి వేస్తారు, ఆ ముడి మృదువుగా ఉంటుంది, వదులుగా ఉంటుంది. జంతువు అందులో కాలు పెట్టగానే టక్కన ఆ కాలు కొన్న తాడు ముడి బిగుసుకుపోయి ఆ జంతువు కాలు దాంట్లో ఇరుక్కుపోతుంది. దానికి ఊరి అని పేరు. ఒక్కొక్కప్పుడు చెట్టుకి ఆ తాడులో వేళ్ళడగడతారట, కిందకి తాడు వేళ్ళాడుతుంది ఒక ఉరితాడులాగా. జంతువు పరిగెత్తుకుంటూ వచ్చిందంటే దాని మెడక తగులుకుంటుంది, తగులుకోగానే బిగుసుకుపోతుంది. బిగుసుకుపోతే అది కదలలేదు, ఒక్కొక్కప్పుడు చచ్చిపోవచ్చు లేదా అలా గింజుకుని ఉండొచ్చు. అప్పుడు బోయేవాడు దాన్ని పట్టుకుపోతాడు. ఈ ఉరులు జంతువులను ఎలా బంధిస్తాయో, వాటి మెడకో కాలుకో బిగుసుకుపోయి వాటిని కదలలేకుండా చేయడం కానీ లేక ప్రాణం తీసి కానీ ఎలా ఏడిపిస్తాయో, మానవులకు కూడా కర్మములు ఇలా బంధములై పట్టి పీడిస్తాయి. ఈ కర్మబంధాల నుంచి బయటపడడం అంత తేలిక కాదు. అదే పుణ్యాత్ములైతే ఉత్సవాదోత్సవం యాంతి, రోజు రోజుకి ఉత్సవములు సుఖములు పొందుతారు. చేసిన పుణ్యముల వల్ల దినదినము అభివృద్ధి పొందుతారు. బ్రతికినంతకాలం సుఖ సంతోషాలతో జీవిస్తారు. స్వర్గాత్ స్వర్గం సుఖాత్ సుఖం, సుఖాల మీద సుఖాలు. చివరికి శరీరం విడిచిపెట్టాక కూడా స్వర్గమే పొందుతారు. మొత్తం మీద బతికున్నప్పుడు స్వర్గ సుఖాలే, శరీరం విడిచిపెట్టాక స్వర్గ సుఖాలే పొందుతారు పుణ్యమూర్తులు. ఎవరెవరు అటువంటి పుణ్యమూర్తులు? శ్రద్ధదానాశ్చ దాంతాశ్చ ధనదాహ శుభకారిణ. శ్రద్ధతో భగవత్ కథ వినేవాళ్ళు, శ్రద్ధతో అర్చన చేసేవాళ్ళు, శ్రద్ధతో దానం చేసేవాళ్ళు, శ్రద్ధతో భగవద్ భజన చేసేవాళ్ళు. అంటే దేవతా కార్యక్రమాలు మంచి పనులు మొత్తం మీద శ్రద్ధతో చెయ్యాలి, మనస్సు లగ్నం చేసి చెయ్యాలి. ఇలా చేసిన పుణ్యాత్ములకు ఎప్పుడూ శుభములే వస్తాయి. ఎందుకు ఇన్నిసార్లు శ్రద్ధతో చెయ్యాలంటున్నాడు? మనకి తెలియకుండానే మన మనస్సు అనే కోతి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. రామారామ అంటూనే ఉంటాడు, మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతున్నమాట. దాని మీద దృష్టి ఉండదు. ఒక్కొక్కప్పుడు చూస్తూ ఉంటాం మనం. నవగ్రహాలకి అర్చన జరుగుతోంది, పాపం అర్చకులు వారు ఆచమనం చేయండి అంటున్నారు. ఆయన ఆచమనం చేయండి అంటే ఇంతలో ఒక ఆయన బయటకు వెళ్ళి హలో అంటాడు, ఫోన్ మాట్లాడతాడు. ఇంకేం చేయిస్తారు చెప్పండి ఆయన పూజ? రేపు పొద్దున ఏదైనా వస్తే ఆయన చేయించలేదని ఆయన మీద పడ్డాం. నువ్వు ఆచమనం చెయ్యంటే ఆచమనం చెయ్యి, ఫోన్లో మాట్లాడుతూనే ఉంటావు, మన కళ్ళ ముందు పడుతూనే ఉంటారు కదా ఇలాంటి వాళ్ళు. ఒక్కొక్కసారి అటువంటి వాళ్ళు చూస్తే ఏం మనుషులు రా వీళ్ళు. ఒక్క 5 నిమిషములు ఒక 10 నిమిషములు అచ్చిన సమయంలో ఫోన్ మాట్లాడకుండా ఉండలేరా? ఉండొచ్చు కానీ ఉండరు. ఆ ఫోన్ మాట్లాడకపోతే ఏదో కొంప ములిగిపోయినట్టు భావిస్తాడు. ఫోను మాట్లాడకపోతే కొంప ములగదు, మాట్లాడితే కొంప ములుగుతుంది, అది మర్చిపోతున్నాడు వీడు. దేవాలయములో ఉన్నంత వరకు ఇతరులతో సంభాషించవద్దన్నారు. వ్యర్థవాదాహ, దేవాలయంలో ఏమేం చేయకూడదు అంటే అనవసర ప్రసంగం చేయకూడదు, ఎవరితో వాదించద్దు, ఎవరితో ఎక్కువ మాట్లాడద్దు, కబుర్లు వద్దు. గుళ్ళోకి వెళ్ళినప్పుడే మీరు బాగున్నారా, మీరు బాగున్నారా, మీ అమ్మాయి పెళ్లి కుదిరిందా, అబ్బాయి పెళ్లి కుదిరిందా, ఇవన్నీ నీకెందుకు అసలు? ఎవడు బతుకోడు బతక్క. గుళ్ళోంచి కావాలంటే బయటకు పోండి, వాళ్ళ కోసం క్లబ్బులు ఉన్నాయి, క్లబ్బులకు పోయి జబ్బుల్లో పడండి. దేవాలయ ప్రాంగణంలో ఇలాంటివి చేయకండి, పొరపాట్లు కూడా. అక్కడున్న కాసేపు శ్రద్ధతో చెయ్యాలి. భగవత్ కథ శ్రద్ధతో వినండి, భగవద్భజన శ్రద్ధతో చేయండి, ఏం చేసినా శ్రద్ధతో చేయండి. అలాంటి శ్రద్ధదానులు భూలోకంలోనూ సుఖం పొందుతారు, శరీరం విడిచిపెట్టాక సుఖం పొందుతారు. దాంతాశ్చ నిగ్రహం కలిగిన వాళ్ళు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళు, మానసిక శారీరక ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళు ఉన్నారే, అటువంటి వాళ్ళు సుఖం పొందుతారు. ఇంద్రియ నిగ్రహం చాలా కష్టమట. ఒక వస్తువు ఎదురుగుండా కనపడినప్పుడు ఆ వస్తువు మీదకి మనస్సు వెళ్లకుండా ఉంటుందా? అలా వెళ్లకుండా చేసుకోగలిగితే వాడు గొప్పవాడు. కొంతమంది ఉంటారన్నమాట, ఎవరైనా ఇంటికి వెళ్ళామంటే వాళ్ళ ఇంట్లో యగాదిగా చూసి వీళ్ళ ఇంట్లో ఏముంది, వీళ్ళు పడుకోవడానికి భలే మంచం చేయించుకున్నారే, భలే ఉయ్యాల చేయించుకున్నారే, ఈ ఉయ్యాలు నాకు కావాలి, ఈ మంచం నాకు కావాలి, కొంచెం కావాలని అబ్జర్వేషన్తో వెళ్ళి దాని మీద మనస్సు లగ్నం చేస్తారట. వీళ్ళు రాబోయే జన్మలో ఈ చెట్లలో పురుగులు గాను ఇంకా రకరకాల జన్మలు ఎత్తుతారట వీళ్ళు. వీళ్ళకి దాంతిహీనులు అని పేరు. దాంతులు అంటే ఎలా ఉండాలి? మనం ఎవరింటికైనా వెళ్ళామంటే ఎందుకు వెళ్ళామో ఆ పని తప్ప మరొక దృష్టి పెట్టకూడదట. ఇప్పుడు ఈ హాల్లోకి మీరు పురాణం వినడానికి వచ్చారు లేదా కాసేపు భజన చేయడానికి వస్తారు ఒక్కొక్కప్పుడు. ఆ వచ్చినప్పుడు మీ దృష్టి నా మీద, పురాణం మీద తప్ప మరో దాని మీద ఉండకూడదు. ఈ వెనకాతల బల్ల ఎంత పెట్టి చేయించుంటారో, ఇది టేక లేకపోతే మామూలు వేప చెక్క, లేకపోతే గురువుగారి మెళ్ళలో వేసుకున్న దండ ఎంత ఖరీదు ఉంటుంది, ఆయన చేతికున్న గోల్డ్ వాచ్ అది, ఆ వాచి ఆయన చేతికి వాచి ఉంది, అది గోల్డా రోల్డ్ గోల్డా, ఇవి నీకు ఎందుకు? అసలు మన బతుకే రోల్డ్ గోల్డ్, మళ్ళీ కొత్తగా ఇది గోల్డ్ రోల్డ్ గోల్డ్ మనకెందుకు? ఈ దృష్టి ఎవడైతే పెడతాడో వాడు దాంతిహీనుడు అని పిలువబడ్డాడు. చాలా స్పష్టంగా చెప్పారు ఇక్కడ యమకింకరుడు విపశ్చిత్తుకు చెప్పాడు, చేసే పని మీద తప్ప ఇంకొక దాని మీద దృష్టి పెడితే వాడు దాంతిహీనుడు. కొంతమంది ఆలయాల్లోకి కూడా వెళ్ళి అక్కడ ఉన్న భౌతిక వస్తువుల మీద దృష్టి పెడతారట, పురాణాలకు వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న పనికి మాలిన వస్తువుల మీద దృష్టి పెడతారట. అలా కాకుండా దాన్ని విడిచిపెట్టి కేవలము తాము వినే పురాణం మీదనో భగవన్ నామం మీదనో భగవంతుని మీదనో గురువు మీదనో మాత్రమే దృష్టి పెట్టే వాళ్ళకి దాంతులు అని పేరు. అలాంటి దాంతులు సుఖములు పొందుతారు ఈ లోకంలో, శరీరం విడిచిపెట్టాక స్వర్గానికి పోతారు. వ్యాఘ్ర కుంజర దుర్గాణి సర్పచోర భయాన్నితు హతాహ పాపేన గచ్చంతి పాపినః కిమతః పరం. ఇక పాపాత్ములు ఏ మార్గంలోకి వెళ్ళినా ఆ మార్గంలో వాళ్ళకి ఏవో కష్టాలు వస్తాయి. వీళ్ళు చచ్చాక యమలోకానికి వెళ్ళేటప్పుడు దారి పొడిగుత పులులు సింహాలు కుక్కలు నక్కలు పట్టి పీల్చి చీల్చి పాలరుస్తూ ఉంటాయి. అందుకే అనుక్షణం జీవి తాను చేసే పని నిగ్రహంతో చెయ్యాలి. ఇంత పెసర పాపం చేశాం, అంత పెసర పాపం ఎంత దుఃఖం ఇస్తుందిట. చేసేది పాపం ఎంతైనా దుఃఖం పెద్దది ఇస్తుంది. చాలా కాలం క్రితం ఒక మహాత్ముని చరిత్రని నీకు చెబుతున్నాను. ఒక మహాత్ముడు చాలా కాలం క్రితం ఎన్నో పుణ్యాలు చేసి చిన్న పాపం చేసి నష్టపోయాడు. అటువంటి ఒక మహాత్ముడు ఒక దాత చరిత్ర చెబుతున్నాను, ఇవాళ్టిది కాదు, ప్రాచీన కాలంలో జరిగిన కథ అని యమకింకరుడు విపశ్చిత్తుకు ఒక కథ చెప్పాడు. ఒక ఆయన నిత్యం అన్నదానం చేసేవాట. అన్నదానం మాత్రం ఎప్పుడూ రాత్రిపూట వచ్చినప్పటికీ అతిథులకి వేడివేడిగా నాయన అన్నం పెట్టేవాట. సాధారణంగా పగటిపూట అన్నదానం చేయటం పెద్ద కష్టం కాదు, ఏ మధ్యాహ్నమో వచ్చారు అప్పటికప్పుడు వేడివేడిగా వండి పెట్టగలం. ఏ అర్ధరాత్రి 12 ఒంటి గంటకో వచ్చి తలుపు తట్టి ఆకలిగా ఉన్నాను అన్నం పెట్టంటే అయితే మనం విసుక్కుంటాం. లేదా పొద్దున్న అన్నం ఉందండి, కూరలు ఉన్నాయండి, అవి తింటారా, ఇప్పటికిప్పుడు వేడి చేయలేము వేడిగా పెట్టలేము అనైనా అనవచ్చు. ఏదో మీలాంటి పుణ్యాత్ములు ఉంటే వేడివేడిగా వండి పెట్టచ్చు, అది వేరే విషయం. ఈ పుణ్యాత్ముడు అటువంటి వాట. ఆయన నిత్యం అన్నదానం చేసేవాడు. ఒక్కొక్కప్పుడు అర్ధరాత్రి వేళ కూడా అతిథులు ఇంటికి వచ్చి తలుపు తట్టేవారు, తట్టి ఆకలి అనేవారు. ఆకలి అంటే ఆయన ఆయన భార్య ఆ అతిథిని పిలిచి ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆసనం వేసి ఆకు వేసి ఆహార పదార్థాలు అప్పటికప్పుడు వేడిగా వండి పెట్టేవారట. వేడివేడి అన్నం పెట్టడం చాలా కష్టం, అలా వండి పెట్టేవారు, ఓపిగ్గా పెట్టేవారు. అలా వాళ్ళు 30 అత్యంత ప్రాచీన కాలంలో ఈ దాతృదంపతులు భోజన దానం చేశారు. అన్నదానం చేసి పుణ్య దంపతులు ఒకరోజు 2 కాదు 30 అన్నదానం చేశారట. ఈ 30 విసుక్కోకుండా అన్నదానం చేశారు, ఎప్పటికప్పుడు వేడివేడిగా వడ్డించారు, పాచిపోయినవి పాడైపోయినవి ఇంగిలి పదార్థాలు పెట్టలేదు. అతిథులకు ఎప్పుడు కూడా గొప్ప గొప్ప పదార్థాలే పెట్టారు. కొంతమంది ఏం చేస్తారంటే 7 క్రితం ఫ్రిడ్జ్లో పెట్టు పెడతారు, అలాంటివి ఏం చేయలేదు. ఎప్పుడు ఫ్రెష్గా వండి పెట్టేవారు. ఓసారి ఏం జరిగింది, 30 గడిచింది, 31 వచ్చింది, అర్ధరాత్రి వేళ ఒక అతిథి వచ్చి ఇంటి తలుపు తట్టాడు. భిక్షాందేహి అన్నాడు. ఆ అతిథిని ఈ దంపతులిద్దరూ లోపలికి పిలిచారు. లోపలికి పిలిచి, అయ్యా కూర్చోండి, 20 మాకు సమయం ఇస్తే మేము మీకోసం వంట చేస్తాం. పొద్దున్న చల్లారిపోయిన సద్దన్నము పదార్థాలు ఉన్నాయి, అవి మీకు పెట్టడం మాకు ఇష్టం లేదు, కొద్దిసేపు ఓపిక పట్టండి, వేడివేడిగా వండి వడ్డిస్తాం అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఎట్టి పరిస్థితుల్లో ఇతరులు తిన్న కంచాల్లో తినండి, నాకు ఆకులోనే పెట్టండి, ఇది నా నియమం అన్నాడు. అలాగేనండి అన్నారు వీళ్ళు. చకచక వంట చేశారు. ఎప్పుడు ఇంట్లో విస్తరులు ఉండేవి, ఆ పూట కర్మయోగం వల్ల వారింట్లో ఒక్క విస్తరి కూడా దొరకలేదు. పక్క వాళ్ళ ఇంట్లో అరటి చెట్లు చాలా ఉన్నాయి, ఆ అరటి చెట్లలోంచి కొన్ని చెట్ల ఆకులు వీళ్ళ దొడ్లో కనబడుతున్నాయి. ఇలాంటివి చాలా చోట్ల జరుగుతూనే ఉంటాయి. కాంపౌండ్ వాళ్ళే అవతల వాడికి మనకి అడ్డు కదా, గోడ అవతల వాళ్ళ అరటి చెట్టు, ఆ అరటి చెట్టు గెలలు ఆకులు మనకి లభిస్తాయన్నమాట. మన వాళ్ళు కొంతమంది రహస్యంగా అరటి గెల మన దొడ్లోకి వచ్చిందో అని కోసేస్తారు, అరిటాకులు కోస్తారు. దానివల్ల వచ్చే నష్టం ఏమిటో ఈ కథలో చెప్పారు. అర్ధరాత్రి 12 దాటింది కదా, ఇప్పుడు ఈయనకి ఆకులు అన్నం పెట్టాలి, ఇంట్లో చూస్తే ఆకులు లేవు, అవతల వాళ్ళ ఇల్లు పక్కింటి వాళ్ళ ఇంట్లో అరటి చెట్లు ఉన్నాయి, ఆ అరటి చెట్లలో కొన్ని అరిటాకులు మన దొడ్లోకి వెళ్ళబడుతున్నాయి, ఒక ఆకు కోసి తీసుకుని ఈ అతిథికి అందులో అన్నం పెడదాం. ఈ విషయం రేపు పొద్దున చెబుదాం, వాళ్ళే మర్చిపోదాం అనుకోలే, రేపు ఉదయం మేము మీ అరిటాకోటు కోసుకున్నాం, క్షమించండి, దాని బదులు ఏదైనా కావాలా, అవసరమైతే డబ్బులు ఇస్తాం, లేదా మీరు దానంగా ఇస్తే సేకరిస్తాం, మొత్తం మీద మీ దొడ్లో నుంచి మా దొడ్లోకి వాలిన అరటి చెట్టు యొక్క ఆకుని కోసుకున్నాం మేము, అతిథికి అన్నదానం చేయడానికి కోసుకున్నాం అని పొద్దున చెబుదాం అనుకున్నారు. ఎందుకంటే అర్ధరాత్రి వెళ్ళి లేపకూడదు కదా, ఏ 1 గంటకో పక్క వండి లేపి మీ ఆకు కోసుకోవచ్చా అంటే వాడు పేక కోయచ్చు ఒళ్ళు మండి. ఇప్పుడు ఏ 1 గంటకో హఠాత్తుగా లేపితే ఒళ్ళు మండదు ఎవరికైనా? నాకు కూడా కొద్ది కొద్ది బలహీనతలు ఉన్నాయి, ఏమిటో తెలుసా? ఎవరికైనా అప్పు ఉన్నాను అనుకోండి, ఆ సమయానికి నా దగ్గర డబ్బు వచ్చింది అనుకోండి, ఎవరికో ఒక ఆయనకు 500 ఇవ్వాలి, సరిగ్గా 12 నాకు డబ్బులు వచ్చాయి. ఈ 500 పట్టుకెళ్ళి వాడికి ఇచ్చే దగ్గర నిద్రపట్టదు. కానీ అలాగని 1 గంటకు లేపితే ఏం బాగుంటుంది? అందుకని ఈ మధ్యకాలంలో ఈ దురభ్యాసాన్ని కాస్త అదుపులో పెట్టాను అనమాట. నాకు పూర్వకాలంలో చిన్నప్పుడు అయితే మా నాన్నగారు చెప్పేవారుగా, పరాయివాడు సొమ్ము పాము ఉంచకూడదని. నేను అప్పుడప్పుడు ఉద్యోగాలకు వెళ్ళి జీతం రావడానికి లేట్ అయితే అర్ధరాత్రి ఇంటికి వచ్చిన తర్వాత నిజంగానే అలాగే ఏలూరులో ఒక ఇంటికి వెళ్ళి తలుపు తట్టి, ఏమంటే ఇప్పుడే డబ్బులు వచ్చాయండి, మీ అప్పు తీరిస్తే నాకు నిద్ర పట్టట్లేదని లేపితే ఆయన నెత్తిరోరు మొత్తుకుని, మీ పుణ్యం మండిపోను, మీ అప్పు తీర్చడం పక్కనట్టండి, నన్ను అర్ధరాత్రి లేపుతారా, హాయిగా నిద్రపోతాం అంటే అని కొంచెం పాపం బాధపడ్డాడు ఆయన. అప్పటి నుంచి మాత్రం నేను ఎవరికైనా పొరపాటున డబ్బులు ఇవ్వాల్సి వస్తే అర్ధరాత్రి లేపట్ల అసలు కారణం అది. అందుకని పొద్దునిస్తున్నాను తప్ప ఏ 1 గంటకు ఇవ్వకూడదు మనం. ఒక్కోసారి ఎంత కాదనుకున్న అవతలవాడు ఏదో వస్తువు తెచ్చి పెడతాడు, మందు చేసా తెచ్చి పెట్టాడు, ఆ డబ్బులు ఇవ్వాలిగా మరి, అది ఇవ్వకుండా మర్చిపోతామేమో అని బెంగ. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద ఇతరుల సొమ్ము వెంటనే ఇవ్వడం మంచిదే, కానీ అర్ధరాత్రి 1 గంటకి మాత్రం లేపివ్వకండి. ఈయనేమో రాత్రి అయిపోయింది, ఈ అపరాత్రి వేళ పక్కవాణ్ణి లేపి ఆకు కోసుకుంటానని చెప్పడం తప్పు గనక రేపు పొద్దున చెబుదామనే ఉద్దేశంతో దొడ్లోంచి తన దొడ్లోకి వెళ్ళాడుతున్నటువంటి ఆకుని చక్కగా కోశాడు, పెద్ద విస్తరా కోశాడు అరిటాకు. ఆకు ఇంట్లోకి తీసుకొచ్చాడు, కడిగాడు, అతిథికి వేశాడు, పీట వేశాడు, అన్ని పదార్థాలు వడ్డించాడు, శుభ్రంగా తిన్నాడు అతిథి, దీవించి వెళ్ళిపోయాడు, ఆకు తీసి అవతల పారేశాడు. కానీ పొద్దున్న ఈ విషయం మర్చిపోయారు వెళ్ళి పక్క వాళ్ళకి చెబుదాం అనుకున్నారుగా పొద్దుటే వెళ్ళి, ఏమండోయ్ మీ అరిటాకోటి కోసుకున్నాం అని చెబుదాం అనుకుంటే ఆ విషయం మర్చిపోయారు పాపం. ఒక్కోసారి అంతే, ఎంత కాదనుకున్నా మర్చిపోతాం, మర్చిపోకుండా ఉండలేము, అది మానవ బలహీనత. మర్చిపోయి ఆ విషయాన్ని చెప్పడం మర్చిపోయారు. కొంతకాలం గడిచింది, ఈ ఇద్దరు శరీరం విడిచిపెట్టారు. ఇద్దరు పుణ్యాత్ములు అవటం వల్ల ఒకేసారి శరీరం విడిచిపెట్టారు. అప్పుడు యమధర్మరాజు గారు వీళ్ళిద్దరినీ తన దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి, నాయనలారా, మీరు ఎన్నో పుణ్యాలు చేశారు, ఎంతోమందికి అన్నదానం చేశారు, కానీ మీ జీవితంలో ఒక తప్పు చేశారు, పక్క వాళ్ళకి చెప్పకుండా వాళ్ళ అరిటాకు అపహరించారు, గడ్డిపరక అపహరించిన దొంగతనం దొంగతనమే, మీరు ఒకనొకప్పుడు అర్ధరాత్రి వేళ మీ ఇంటికి వచ్చిన అతిథికి అన్నదానం చేయడానికి విస్తరాకు లేక పక్కవాడింటిలో ఉన్న అరిటాకు కోసిన విషయం మీరు మర్చిపోయారేమో, నేను మర్చిపోను, నేను ఏముండి ఏం చేసినా గుర్తుపెట్టుకుంటాను, అరిటాకు కోసిన విషయం పక్కవాళ్ళకి చెప్పలేదు, కాబట్టి ఆ దొంగతనం యొక్క పాప ఫలితం అనుభవించాలి. మిగతావన్నీ పుణ్యాలే, పుణ్యం ముందు అనుభవిస్తారా పాపం అనుభవిస్తారా అంటే వాళ్ళు అన్నారు, పుణ్యం అనుభవించాక ఈ పాపం అనుభవించలేమండి, మాకు చాలా యాతన, కాబట్టి పాపమే అనుభవిస్తూ ఉన్నారట. టక్కున ఆయన వాళ్ళ నెత్తి మీద కొట్టి తలకిందులుగా కిందకు దోహేశాట. ఆ ఇద్దరు భూలోకానికి వచ్చారు. భూలోకంలో 2 చేతులు లేనటువంటి అవిటి వాళ్ళ కింద పుట్టి 100 సంవత్సరముల పాటు ఇతరుల చేత అన్నం నోట్లో పెట్టించుకు తినే దరిద్రపు జన్మెత్తారట. 100 ఏళ్ళు బతికారు పైగా, 2 చేతులు లేవు పుట్టుకతోటి. దాంతో ఏమవుతుందనమాట, చేతులు లేవు గనక మలమూత్ర విసర్జనకు వెళ్ళినా అతనే, అన్నం పెట్టే దిక్కుండదు, ఎవడన్నా కలిపి పెడితే కానీ దిక్కులేదు. అలా 100 ఏళ్ళు ఆ శిక్ష అనుభవించి ఆ తర్వాత ఆ పాప ప్రక్షాళన అయ్యాక మళ్ళీ యముడి దగ్గరికి వెళ్ళి అప్పుడు యముడి ద్వారా స్వర్గానికి పంపబడ్డారు. చెప్పకుండా పక్కవాడింటిలో ఒక్క ఆకు కోసిన అన్నదాతలు కూడా 100 ఏళ్ళు అవిటి జీవితం అనుభవించారంటే ఇంకా మహాపాపాత్ముల సంగతి చెప్పేదేముంది? ఒకసారి ఆలోచించండి. తెలియకుండానే పువ్వులు చాలామంది కోసేస్తున్నారు, దాని గురించి ఇందులో చెప్పాడు చక్కగా. మా పీఠంలో ఇప్పుడు రోజు మా రూమ్కి ఎదురుగుండా మంచి తోట కనబడుతోంది, ఆ తోటలో మందార పుష్పాలు పూస్తున్నాయి, గన్నేరు పువ్వులు పూస్తున్నాయి. ఇప్పుడు దీనంతటికీ ప్రస్తుతానికి కార్యనిర్వహణాధికారి, ధర్మాధికారి, పోలీసేటి హరిప్రసాద్ గారు. అందువల్ల మనం ఏదన్నా ఒక్క బిల్వపత్రం కానీ లేదా ఒక మందార పుష్పం కానీ కోసుకోవాలనిపించింది అనుకోండి, అయ్యా హరిగారు మీ అనుజ్ఞ మాకు ఇవ్వాలి, రెండు రోజులు పూజ చేసుకుంటారు, రెండు పువ్వులు ఇవ్వండి అని అడగాలి. అడగకుండా ఈ పుష్పాలు ఎదురుగుండా దొరికాయి కదా అని సేకరిస్తే ఎంత నష్టమో మళ్ళీ చెబుతాడు. అసలు ఏ వస్తువు తీసుకోకూడదట. అందుకనే చెప్పాను, చాలామంది తెలియక శివాలయంలో ఆ పక్కన ఉన్నటువంటి బిల్వపత్రాలు పట్టుకుపోయి ఇళ్లలో పూజ చేస్తున్నారు. అది మహాపాపం సొమ్మ, దేవుడికే ఇవ్వాలి, అది శివుడి సొమ్ము. అది అసలు మామూలుగానే దేవాలయంలో ద్రవ్యం అపహరించకూడదంటే అందులో శివద్రవ్య అపహారస్తు, శివద్రవ్యాన్ని అపహరించిన వాడు ఘోర నరకం పాలవుతాడు. గుళ్ళో ఉన్న ఏ వస్తువైనా అడగకుండా పట్టుకెళ్ళకండి. నా చిన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. నేను శివుడంటే చాలా ప్రీతితోటి మా ఊళ్ళో సువర్ణేశ్వర స్వామి ఆలయంలోకి రోజు వెళ్ళేవాడిని. 6 ఏళ్ల వయస్సులో కూడా మేము కార్తీక మాసంలో తెల్లవారుజామున బ్రహ్మాండంగా ఈతలు కొట్టి, పెద్ద కాలం అనమాట అక్కడ, ఆ వెంకయ్యవయ్యర్లో ఈతలు కొట్టి తెల్లవారుజామున కార్తీక స్నానాలు చేసి ఆ తర్వాత శివాలయానికి వెళ్ళి 108 ప్రదక్షిణలు చేసేవాళ్ళం. విభూతి పూసుకుంటే చాలా పుణ్యం అని మా నాన్నగారు పురాణంలో చెప్పారు. అందుకని రోజు గుళ్ళోకి వెళ్ళి విభూతి పెట్టుకునేవాళ్ళం. ఒకసారి 3 రోజులు గుళ్ళోకి వెళ్ళడానికి వెళ్ళకుండా మాకు పాఠశాలలో స్పెషల్ క్లాసులు పెట్టారు. అంటే పొద్దున గుళ్ళోకి వెళ్ళడానికి ఉండదు. అందుకని నేనేం చేశాను, గుళ్ళో చెప్పకుండా ఇంత విభూతి ముక్కని కత్తిరించి ఇంత ముక్క విరగొట్టి అది పుచ్చుకుని జేబులో పెట్టుకు వచ్చాను. బయటకు వస్తూ ఉంటే అర్చకుడు చూశాడు. ఆ అర్చకుడు నాన్నగారికి డైరెక్ట్ శిష్యుడు. ఆయన పిలిచి, ఒరే అంతటి మహానుభావుడు చలపతిరావు గారు అబ్బాయి, నువ్వు నీకు అందువల్ల నేను చెప్పాల్సి వస్తుంది, లేకపోతే బయటవాడికైతే చెప్పను, ఆ విభూతి ఎందుకు నీకు ఆ ముక్క అన్నాడు. రోజు విభూతి పెట్టుకోవాలని నాన్నగారు చెప్పారు కదా, మరి 3 రోజులు గుళ్ళోకి రావడం కుదరదు, అందుకని విభూతి పెట్టుకెడుతున్నాను అన్నాను. వారి పిచ్చాడా, విభూతి పెట్టుకోమంటే ఈ ముక్క కత్తిరించి శివాలయంలోంచి పట్టుకెళ్ళమని కాదు, ఒకవేళ కర్మగారి పట్టుకెళ్లాల్సి వస్తే నన్ను అడగాలి అర్చకుణ్ణి, నువ్వు చిన్నపిల్లాడివి నీకు తెలియదు, విభూతి కాదు కదా, శివాలయంలో ఏ వస్తువు అడగకుండా పట్టుకెడితే అది భయంకరమైన దొంగతనం అవుతుంది, ఆ పాపమునకు ఎన్నో జన్మలెత్తాలి, శిక్ష అనుభవించాలి. విభూతి పెట్టుకోకపోయినా పర్వాలేదు, దొంగతనం పనికిరాదు. కావాలంటే నీ ఇంట్లో ఒక విభూతి పండు కొనుక్కుని పెట్టుకో, లేదా తప్పనిసరి పరిస్థితుల్లో కాస్త విభూతి కావాల్సి వస్తే ఏమండి నాకు ఇవ్వండి అంటే నేనే ఇస్తానుగా, చెప్పకుండా పట్టుకెళ్ళకూడదని ఒక ఉపదేశం చేశాడు ఆయన. ఆనాటి నుంచి ఈనాటి వరకు 6 ఏట జరిగింది. ఈనాటి వరకు చెవుల్లో అది మారుమోగుతూనే ఉంది. చిన్నప్పుడు పడాలి మనకి, లేకపోతే అమాయకత్వంతో మనం అనుకుంటాం ఇంత విభూతిగా పెట్టుకోవడానికి అదేం దొంగతనం కాదనుకుంటాం, కుంకుమ అడగకుండా పట్టుకుపోతాం. ఊళ్ళో కుంకుమ పెట్టాడు, అర్చకుడిని అడిగి పట్టుకెళ్ళాలి. అక్కడ అర్చకుడు ఎందుకున్నాడు, అర్చకుడు దేవుడు, ఆ దేవుడి తర్వాత దేవుడే అర్చకుడు అంటే ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా కొంచెం కుంకుమ ఇవ్వండి, రేపటి నుంచి పొద్దునే పెట్టుకుంటాను, లేక వాళ్ళు బిల్వపత్రం ఇవ్వండి, ఓ పుష్పం ఇవ్వండి అని అడగాలి. అసలు ఏ ప్రాంతంలో వస్తువు తీసుకెళ్ళకూడదు, అది ఎందుకు తీసుకెళ్ళకూడదో ఇప్పుడు ఇందాక మీకు యమకింకరుడు విపశ్చిత్తుగా చెప్పిన కథ ద్వారా తెలిసింది కదా. అరటాకు పక్క వాళ్ళ దొడ్లోంచి వెళ్ళాడుతుంటే కోసుకున్నాడు. ఆ కోసిన వాడు పోనేమన్నా దొంగతనానికి కోశాడా, అతిథికి అన్నదానం చేయడానికి కోశాడు. అంత అన్నదాత కూడా ఆ చిన్న అపరాధానికి, స్వల్ప అపరాధానికి 100 ఏళ్ళు అవిటి జన్మెత్తాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడు, స్వల్పం పాపం కృతం పుంసాం దేశకాలోపపాదితం పాదన్యాసకృతం దుఃఖం కంటకోత్థం ప్రయచ్చతి. ఎంత గొప్ప శ్లోకం అండి అది. ఒక్కొక్కప్పుడు మనం ఇంతే కదా పాపం అనుకుంటాంట, పాపం చిన్నది కదా, ఇంత పిసర పాపమే కదా, ఈ పాపం చేసినంత మాత్రం చేత నష్టమే ఉంది, ఇదేనా పెద్ద పాపమా అనుకుంటాంట. ఓరి పిచ్చివాడా, అది ఎంత పిసర పాపమైనా అంత ఎసరై నీకు ఎసరు పెడుతుంది. దానికి ఉదాహరణ చెప్పాడు, పాదన్యాసకృతం దుఃఖం కంటకోత్తం ప్రయచ్చతి, కాల్లో ఎంత ముళ్ళు దిగింది అంతే, ఆ ఎంత ముళ్ళు తీయకపోతే ఏమవుతుంది, అది ఎంత ముళ్ళైనా రోజు కదిలినప్పుడల్లా గుచ్చుకుని ఒకటే బాధ పెడుతుంది. మన కాలిలోకి దిగిన ముళ్ళు చిన్న ముళ్ళైనా పెద్ద బాధ ఇస్తుంది. అలాగే పాపం కూడా ఎంత చేసినా అంత భయంకరమైన శిక్షణిస్తుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు పరద్రవ్యాపహరణ చెయ్యరాదు. ఇతరులు మన దగ్గర అట్టే పెట్టారనుకుందాం డబ్బు, అది వాళ్ళకి ఇచ్చే తీరాలు తెలుసా, మహాపాపం అది. ఒక ఆయన మనల్ని నమ్మి, ఏమండి పద్మాగారి గారు మిమ్మల్ని నమ్మాను, ఈ 40 లక్షలు మీ దగ్గర అట్టే పెట్టండి, మీకు వీలున్నప్పుడల్లా ఇస్తూ ఉండండి, ఏదో ఇంత పెసర వడ్డీ ఇవ్వండి అన్నాడు అనుకోండి, అలాగే నన్ను పుచ్చుకుని ఆ 40 లక్షలు దిగమరింగేస్తే ఇప్పుడు 40 లక్షలు వచ్చినట్టే ఉంటుంది. 40 లక్షల జన్మలు ఎత్తాలి తర్వాత. ఏది అరిటాకుకి ఒక జన్మ ఎత్తితే 100 ఏళ్ళు అనుభవిస్తే 40 లక్షలకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నేనేమో మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లా, ఉన్న పురాణం ఉన్నదన్నట్టుగా చెప్పి తీరాలి కూడా అంతసేపు అంతే. ఇది వ్యాసస్థానం, ఇక్కడెక్కడ అసత్యం చెప్పకూడదు, దాచకూడదు. అందుకే నేను పురాణంలో యథాతథంగా ఉన్నదన్నట్టుగా చెబుతున్నాను. వినడం వల్ల మీకు ఎంతో లాభం కూడా. ఇది వింటే అనేక పాప ప్రక్షాళన అవుతుంది, మహాపాపాలు ప్రక్షాళన అవుతాయి, మానవుడు తరిస్తాడు, ఘోర నరకానికి పోడు. బుద్ధి తెచ్చుకుంటే ఎంతో మంచిది. ఎందుకంటే అసలు నాకు అనవసరంగాను ఈ వాళ్ళ నిజంగా అదృష్టవశాత్తు కోటి రూపాయలు నా దగ్గర దాచాడవడం, ఈ బోడి కోటి కోసం కోటి జన్మలు ఎత్తక్కర్లా, ఈ కోటి రూపాయల వల్ల ఏమీ సుఖం లేదు, మనిషికి అనారోగ్యం వస్తుంది, గ్యాస్ ట్రబుల్ వస్తుంది, తినలేడు, త్రాగలేడు, నిద్రపోలేడు, మహాభయంకరమైన బాధ, పరద్రవ్యం నిరంతరం కడుపులో పుండె ఏడిపిస్తుందట. అందుకని వీలున్నంత వరకు ఎవరిదైనా ఉంటే డబ్బు ఇచ్చేయడానికి ప్రయత్నించండి. అండి పైగా పుణ్యపాపములు కొన్ని ఉన్నాయి, ఇవి మనోవాక్కాయ కర్మలతో చేస్తేనే పట్టుకుంటాయండో, నేను చేస్తున్నానని ఊహ లేకుండా చేసేవాడికి మళ్ళీ ఉండదు. అందుకే ఏ పని చేసినా, పుణ్యం చేసినా పాపం చేసినా మనస్సుతో వాక్కుతో శరీరంతో మూడింటితో చేయాలి. గుళ్ళో ప్రదక్షిణ చేస్తున్నాం, ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మీ శరీరం ప్రదక్షిణ చేస్తుంది, అంటే కాయంతో చేస్తున్నారు కానీ మనస్సు మీ దగ్గర లేదనమాట. ఒక ఆవిడ ప్రదక్షిణ చేస్తూ పెళ్ళి కుదిరింది, నా కాబోయే మొగుడు ఏం చేస్తున్నాడో, ఇప్పుడు స్కూటర్ కొంటాడో లేదో, కారు కొంటాడో లేదో అనుకుని ప్రదక్షిణ చేస్తే ఆవిడకి ప్రదక్షిణ వల్ల ఏ పుణ్యం రాదు. ఒక్కొక్కప్పుడు చాలామంది, గురువుగారు మీరు చెప్పినట్టు పారాయణలు చేశాం, ప్రదక్షిణలు చేశాం, ఎందుకు ఫలితం రావడం లేదంటే, ఎలా వస్తుంది ఫలితం? నువ్వు ప్రదక్షిణ చేసిన కాసేపు నీ మనసు ఎక్కడో ఉంది, మాట ఒకటి, మనస్సు ఒకటి, శరీరం ఒకటిగా ఉంటే ఫలితం రాదు. అందుకని పుణ్యం రావాలన్నా మనోవాక్కాయ కర్మలతో చేయాలి, పాపం రావాలన్నా అంతే. పూర్వం కొంతమంది పాపాలు చేశారు కానీ వాళ్ళకి పాపం అంటలేదట. ఒక ఆయన రంతిదేవుడనే రాజు యజ్ఞంలో కొన్ని పశువుల్ని వేశాడు కానీ ఆయనకి ఏ పాపం అంటలా. ఎందుకు అంటలేదు? ఆయన నేను చేస్తున్నాను అనుకోలేదట, మనోవాక్కాయ కర్మలతో ఈ పాపం చేస్తున్నాను అనుకోలా, ఇది భగవంతుడు నన్ను ఆజ్ఞాపించాడు, ఈ గోవులు ఆజ్ఞాపించే చేస్తున్నాను అనుకున్నాడు, అందుకే ఆయనకి ఏ పాపం అంటలేదు. కాబట్టి పాపపుణ్యములు కూడా ఈ మూడు లగ్నం చేసిన వాడికి తప్ప లేకపోతే అంటవు. అందుకే పుణ్యము రావడం లేదు కొందరికి, పాపము రావడంలా. కానీ ఎక్కడో ఒకప్పుడు మన మనస్సు లగ్నం కాకుండా ఉండదు కనుక పాపములు తొందరగా పట్టుకుంటాయి. ఇప్పుడు ఏ ఏ పాపములకు ఏ ఏ శిక్షలో చెబుతున్నా విను. కర్రతుర్ర వజ్ర తుండములు, కర్రతర్ర వజ్ర తుండములు, కన్నుల నల్వగ నాత్తిగొందుతున్, పరవనిత ధనావళులపై తమకంబున చూడ్కులెడ్డ దుష్పురుషులు, అఖర్వ దుఃఖముల పొందుదురు, ఎన్ని నిమేషముల్ పొరింబొరి మునుసూచి రబ్దములు భూవర అన్నియు ఈక్షణ వ్యథన్. ఓ విపశ్చిన్ మహారాజా, ఇక్కడ చూడు, కొన్ని పక్షులు పాపాత్ముల దగ్గరకు వచ్చాయి. ఆ పక్షుల ముక్కులు ఇనప ముక్కులు, ఆ ఇనప ముక్కులు కూడా బాగా కాలిన ఇనప ముక్కులు. ఈ కాలిన ఇనుప ముక్కులతో పాపాత్ముల కళ్ళు పొడిచి పొడిచి పీడిస్తున్నాయి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ కళ్ళు యథాప్రకారంగా వస్తున్నాయి. ఈ విధంగా వాళ్ళ కళ్ళు పొడిచి ఏడిపించి మళ్ళీ తిరిగి కళ్ళు ఇప్పిస్తూ ఏడిపిస్తున్నాయి ఈ పక్షులు. వీళ్ళకి శిక్ష ఎందుకు వచ్చిందో తెలుసా? పరస్త్రీలను ఎత్తుకుపోయిన పాపాత్ములు వీళ్ళు. వీళ్ళు పరుల యొక్క ధనాన్ని అపహరించారు. పరవనిత ధనావళులపై పరధనం మీద దృష్టి పెట్టారు. ఈ డబ్బు నాకు వస్తే బాగుండు, ఈ గొలుసు నాకు వస్తే బాగుండు, ఈ కంకణం నాకు వస్తే బాగుండు అని పరుల యొక్క సొమ్ముని వీళ్ళు చూసి కోరుకున్నారు. ఎన్ని నిమిషములు చూశారో అన్ని సంవత్సరములు ఇక్కడ శిక్ష అనుభవిస్తారు వాళ్ళు. అంత మహాభయంకరమైన దోషం పరధనాన్ని కోరుకోవటం. ఆ పురుషులు ఈ దుఃఖం నుంచి బయటపడడానికి ఎన్ని ప్రయత్నములు చేసినా ఇందులోంచి మాత్రం బయటపడలేకపోతున్నారు. కాబట్టే మాట వరసకు కూడా పరధనం పరస్త్రీ వ్యామోహం పనికిరాదు.